జై మహాకాల్. ఇది జూలై 25, 2004 ఆర్కే గ్రూప్ కి జరిగిన క్లాస్. జై జై మహాకాల్.
ఇలా తిప్పాలా అండి, ఇలా తిప్పాలా అండి? చాలా బదులైపోతుంది ఇలా తిప్పితే. ఇలా ఇలా తిప్పండి, వాళ్ళ గురువు చెప్పండి ఇలా ఇలా తిప్పండి. మాల ఎందుకు చేస్తున్నాం మనం? కౌంట్కి. ఇలా అంటే వేరే కౌంట్, ఇలా అంటే వేరే కౌంట్ వస్తున్నాయండి. ఒకసారి ఇలా ఒకసారి ఇలా అంటే కౌంటర్ మారుతాయి, అది వేరే విషయం. ఇంకక్కడే ఉండిపోతావు నువ్వు. ఒక మాల ఇలా చేసావు అనుకో, ఒక బీడ్ ఇలా తిప్పావు, రెండోసారి రెండు రకాల
చేస్తావు,
అక్కడే ఉండిపోతావు. చెప్తా చెప్తా అమ్మా, ముందు ఇది అర్థమైంది కదా. ఇలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు, కానీ ఏదో ఒకటే ఫాలో అవ్వండి. మీ ఇష్టం, ఏదైనా చేసుకోండి, డిసైడ్ చేసేసుకోండి. మీకు ఆల్రెడీ అలవాటు పడి
ఉంటుంది. సంబంధం ఉన్నది అని
వెళ్ళిపోతే 108 రివర్స్ చేసుకునేటప్పుడు ఈ టెక్నిక్ ఉపయోగించుకోవచ్చు. ఇలా ఇలా చేసుకుంటే వెళ్ళారు కదా, సుమేరు వచ్చింది కదా, ఇలా 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 అనుకో. కానీ ఇందులో వచ్చే చిన్న ప్రాబ్లం నేను చెప్తా. ఒక మనిషి చెప్పాడు, ఇలా చేసుకోవటం అలవాటు అయిపోయాక ఇలా చేసుకుంటూ చేసుకుంటూ మధ్యలో మళ్ళీ ఇలా ఇలా అన్నాం అనుకో. ఒక ఆయన ఎక్స్పీరియన్స్ అది. అప్పుడు నువ్వేం చేయాలి? రివర్స్ చేసుకో, తీసి రివర్స్ చేసుకో. ఉన్న అనుమానాలన్నిటికీ నేను నివృత్తి చేసే తెలుసుకున్నా సాధన పరంగా, నో డౌట్స్ అబౌట్ ఇట్. కానీ ఈ మంత్రజపం చేస్తున్నప్పుడు ఉదయిస్తున్న సూర్యుడిని ఊహించండి. మీరు కళ్ళు ముంచుకుని మీ ఎదురుకుండా సూర్యుడు, తూర్పు దిక్కున ఉత్తర దిక్కున నీ ఎదురుకుండా, అర్థమైంది కదా, ఉదయిస్తున్నటువంటి సూర్యుడు. ముఖ్యంగా ఇలాంటి చోట మీకు భలే ఛాన్స్. ఉత్తర పూట కనుక మీరు చూస్తే భలే ఛాన్స్ సూర్యుడు ఊహిస్తుందని మీరు చూసుకుని 2-3 సార్లు అనిపిస్తున్నాను అనుకోండి. ఇంకా అది జ్ఞాపకం అలా ఉంచుకోవచ్చు, లేకపోతే కన్యాకుమారి దగ్గర, లేకపోతే ఎనీ ఫోటో ఆఫ్ ఎ రైజింగ్ సన్. మీరు ఒకసారి చూస్తే చాలు, మళ్ళీ మళ్ళీ ఏం చూసుకోకండి. ఇంక కళ్ళు మూసుకున్నప్పుడల్లా ఆ రైజింగ్ సన్ ఎదురుకుండా మీకు కనిపించాలి. మంత్ర జపం జరుగుతుంది, ఎదురుకుండా సూర్యుడు ఊహిస్తున్నాడు. నాట్ డిఫికల్ట్? ఇస్ ఇట్ డిఫికల్ట్? ప్రాక్టీస్ చేస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ సూర్యుడిలో గాయత్రి మాతని చూసుకోవచ్చు, గురువు గారిని చూసుకోవచ్చు. మీ ఇష్టం కదా, మీ టేస్ట్ అది. మాకు గాయత్రి మాత అక్కర్లేదు, సూర్యుడు అక్కర్లేదు సార్, సూర్యుడు కాదు ఏమంటారు, గురువు గారు అక్కర్లేదండి, మేము సూర్యుడిని చూస్తాం. మీ ఇష్టం అండి. ఇందులో ఏది మంచిది? ఏదైనా మంచిది, ఎవరిని చూసినా మంచిది. మళ్ళా ఏది మంచిది అని అడగబాకండి. మీ ప్రశ్నలన్నీ నేను యాంటిసిపేట్ ఎందుకు చేసేయగలుగుతున్నాను అంటే, మీరు ఖచ్చితంగా తర్వాత నేను బయటికి రాగానే అడుగుతారు. అది బయటికి వెళ్ళగానే నేను ఆన్సర్ ఇస్తానమ్మా. అమ్మా ఏంటి ఎంత ఆన్సర్ ఇస్తా దానికి? ఇప్పుడు నేను చెప్పి కదా ఇదే జవాబిస్తాను. అంటే మీరు ఏకాగ్రతతో వింటే ఓకే, లేకపోతే చెప్పానండి, లేకపోతే 50 అడిగి మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయించుకోండి. కానీ అన్ని ప్రశ్నలకి నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను. నేను ఇంతకంటే అద్భుతమైనటువంటి డౌట్స్ మీకు రావు. వచ్చాయంటే నేను ఆశ్చర్యపోతాను, ఏంటి నాకు తెలియలేదా, ఇదో కొత్త రకం డౌట్ మీరు క్రియేట్ చేశారా. అంతేత ఉదయిస్తున్న సూర్యుడు, ఆ సూర్యుడిలో గాయత్రి మాత్రం మీరు ఊహించుకోవచ్చు. ఊహించుకుంటే మొత్తం ఆకృతి ఊహించుకోండి, కమండలం, పద్మం, పుస్తకం, మీ ఇష్టం అది. కానీ ఏకముఖియే ఊహించుకోండి. ఇంకేంటి, విఆర్ శ్రీరామ శర్మ ఆచార్యుడి పేరు. మన గురువు పంధాన్ని పాటించాలి మీరు. ఇంకెక్కడా డైవర్ట్ కాకండి. మీరు నేను డైవర్ట్ కానివ్వను. ఏకముఖి గారు పూసమ్మ, తద పూసా పూజమ్మ, ఆ సిగ్నిఫికెన్స్ 1000 అవుతుంది. తర్వాత చెప్తానమ్మా, యాజ్ ఎ మీనింగ్ అంటే జపమాల, ఆ జపమాల లాభం కుండల్ని అటు డైవర్ట్ అవుతుంది. ఇవాళ ఈ క్లాస్ లో ఐ వాంట్ టు ఫినిష్ ఆఫ్ ద ఎంటైర్ ఉపాసన ఆస్పెక్ట్ ఆఫ్ శ్రీరామ శర్మ ఆచార్య. ఇంకా ఉపాసన విధానంలో చేయవలసిన విధానంలో మీకు డౌట్స్ రాకూడదు. వాట్ ఇస్ దిస్? ఎదురుకుండా ఏముంది? గోల్డెన్ సన్ ఊహించగలిగితే చాలా మంచిది అంటారు. అంటే సూర్యుడు బంగారు కిరణాలతో బంగారు వర్ణంతో వచ్చాడు. ఇటాన్ని నీ ఎబిలిటీ ఏం కాదు, నాకు కనిపించడం లేదు మాస్టర్, నువ్వేం కంగారు పడుకోకలే. నేను చెప్పేగా ఆనెస్ట్ గా నాకు ఏం కనిపించారు కళ్ళు మూసుకుంటే ఇంతకాలం ఆయన రాజ్యం చెప్తున్నా, నాకు ఇంతవరకు ధ్యానం చేసుకున్నా ఏం చేసుకుంటున్నా ఏమీ కనిపించలేదు. అంచేత కనిపించకపోవటం వల్ల మీరు ఏదో కోల్పోతారు అని అనుకోకండి. నేనేం కోల్పోలే కనిపించకపోవటం వల్ల. కనిపించి మీరు ఊహించగలిగితే అదృష్టమే చేసుకోండి. కానీ మీరు అందరినీ నేను చూసుకోలేకపోతున్నా ఏం గాబరాపడకండి, మెల్లిమెల్లిగా అల్లరవాలి. దాని తర్వాత ఏం చేసుకోవాలి, ఆ సూర్యకిరణాలు బొడ్డు మీద, హృదయంలో, శిరస్సు మీద పడుతున్నాయి. కళ్ళు మూసుకున్నాం, జపం చేసుకుంటున్నాం, సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఆ కిరణాలు నాభిలో పడుతున్నాయి, హృదయంలో పడుతున్నాయి, శిరస్సు మీద పడుతున్నాయి. కౌంట్ పూజ చేసుకునేంత వరకు తన్మయత్వంతో చేసుకోండి, ఇంకా పక్కకి దానికి వెళ్ళనివ్వకండి. ఇంకా ఇంత చేస్తే ఖచ్చితంగా మీ మనసు ఎక్కడికి పోదు, ఇంపాసిబుల్. అది చేతిలో ఏమో మాల తిరుగుతోంది, యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. సూర్యకిరణాలు నా నాభిలో పడుతున్నాయి, హృదయం మీద పడుతుంది, శిరస్సులో పడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఏరియా ఇస్ బికమింగ్ చాలు. జపం చేసేసుకున్న తర్వాత చాలా ఇంపార్టెంట్, నేను చెప్పటం మర్చిపోయాను. జపం ఇదంతా ప్రక్రియ మొదలెట్టే ముందు మీరు దీపం వెలిగించుకోవాలి, లేకపోతే దీపం వెలిగించుకోవాలని లేకపోతే అగ్రత్తులు వెలిగించుకోండి. దీపం వెలిగించుకోకపోయినా పర్వాలేదు, అగ్రత్తులు వెలిగించుకుంటే దీపం ఉంది అక్కడ ఉదయింది కదా, అంతేత అగ్రత్తులు వెలిగించుకుంటే చాలు. కానీ దీపం కూడా వెలిగించుకుంటాను, వెలిగించుకోండి. మీరు కలెక్షన్లో నీళ్లు పెట్టుకోవాలి. మీరు అపవిత్ర పవిత్రం అంటానికి చేసుకున్న నీళ్లు కాదు, వేరుగా పెట్టుకోవాలి. అంతేంది కదా, కన్ఫ్యూజన్ అని లేదు కానీ. అంటే ఒక కలెక్షన్లో నీళ్లు, దీపం కలెక్షన్ మీద, పక్కన అగరొత్తులు. లేదు మేము దీపం పెట్టుకోమంటే అగరొత్తులు పెట్టుకోండి, వెలిగించిన అగరొత్తులు. మీరు అగరొత్తులే పెట్టుకోమన్నారండి, నేను వెలిగి వేరే సినిమాలో వాడు చూపిస్తాడు కదా, వంట అంతా వండుతుంది పాపం, వండదు, ఉడకదు అది. ఇంకేదంటే రాసినటువంటి పుస్తకంలో, ఏంటా పుస్తకం, వంటల పుస్తకంలో స్టవ్ వెలిగించు అని రాయలేదు ఒకటి. అది చూస్తూ వచ్చేస్తుంది అది, నీళ్ళు పెట్టింది కుప్పటి మీద, బియ్యం పోసింది, ఇంకా అన్ని చేసింది, అది ఉడకలేదే అంటుంది, స్టవ్ వెలిగించలే. అంతేత మళ్ళీ అగ్రత్తులు పెట్టుకోమన్నారు మాస్టారు, మీరు వెలిగించమని చెప్పలేదు, దయచేసి అగరొత్తులు వెలిగించుకుని అక్కడ పెట్టుకోండి. ఎప్పుడు పెట్టుకోవాలి, అపవిత్ర పవిత్రోమ అనక ముందు. ఇవంతా అది నేను చెప్పడం మర్చిపోయాను నేను ఇందాక. ఓకే జపం పూర్తి, ఎస్ ఉండాలి. అంటే అగరబత్తి ఇస్ ఆల్మోస్ట్ ఐడెంటికల్ టు దీప, అగ్ని ఉంది కదా అక్కడ, అగ్ని సమక్షంలో చేస్తున్నాము అని. దీపం వెలిగించుకుంటే వెలిగించుకోండి అన్న గురువు గారు చాలా స్పష్టంగా అది రాశారు ఆయన పుస్తకంలో, ఉపాసన చేత చెప్తున్నారు. దీపం వెలిగించుకోవాల్సినటువంటి పెద్ద అవసరం ఏమి లేదు, అగరొత్తులు వెలిగించుకుంటే చాలు. నీళ్లు ఉండాలి కలెక్షన్లో, నీళ్లు మాత్రం ఉండాలి. జపం పూర్తయిపోయిన తర్వాత ఆ కలెక్షన్లో నీళ్లు మీరు సూర్యుడికి అర్థంగా వేయాలి. అందుకు ఓకే, సూర్య అర్ఘ్యదానం చేయకుండా గాయత్రి చేస్తే ఆ జపం అంతా వేస్తే, అకార్డింగ్ టు శ్రీరామ శర్మ ఆచార్య గ్రూప్. మిగతా ప్రకారం ఓకే, కానీ మన గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య ఈ అర్ఘ్యదానానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మన గురువు చెప్పిన కర్మకాండ మీరు చేయాల్సిందే. ఎందుకంటే గురువు చెప్పిన కర్మకాండలో గురువుతో లింక్ పెట్టే అనేక ఇన్నర్ సర్కిట్స్ ఉంటాయి, అవి మనకు తెలియదు. అంటే సూర్య అర్ఘ్యదానము ఇవ్వాలి. సూర్య అర్ఘదానం చేస్తున్నప్పుడు జీవాత్మ పరమాత్మలో కలుస్తోంది అనే భావన చేసుకుంటూ, అంటే దిస్ లిటిల్ లైట్ ఈజ్ మెర్జింగ్ ఇన్ టు ద గ్రేట్ సూర్య అనేటువంటి భావంతో చేసిన తర్వాత సస్య ప్రజాభ్యం అని చెప్పుకుంటే ఆయన చెప్పుకోమని శ్రీరామ శర్మ ఆచార్య మాత్రం చెప్పలేదు. ఆయన ఇచ్చిన ఉపాసన విధానం ఇక్కడితో అయిపోయింది. నేను కలుపుతున్నాను అందులో సస్య ప్రజాభ్య పరిపాలన ఎంత అనేది మీరు చేస్తుంటే చాలు, అక్కడతో మీ ఉపాసన పార్క్ అయిపోతుంది. ఇలాంటి ఉపాసకుల్ని మీరు ఎంతమందిని తయారు చేయగలిగితే అంతమందిని తయారు చేసుకోండి. శ్రీరామ శర్మ ఆచార్య ఆత్మకథ చదవండి, మాతాజీ ఆత్మకథ చదవండి, కర్మకాండ భాస్కరన్ చదవండి. చదివిన తర్వాత పుట్టిన జన్మదిన సంస్కారము, తర్వాత ఏంటి నామకరణ సంస్కారము, విద్యారంభ సంస్కారము, ఉపనయన సంస్కారము చేసుకోండి. వీలైతే మిగతా సంస్కారాలు కూడా మీరు చేసుకుంటూ ఉంటారు, మీ కుటుంబంలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, మీ కుటుంబంలో పక్కన ఉన్న వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కర్మకాండ భాస్కరం మాత్రం మీరు చదవండి, అందులో చాలా ఉన్నాయి. పంచామృతాలు ఎలా తయారు చేయాలి, ఆ పంచగంగ అంటే ఏమిటి, చాలా ఇచ్చారు ఆయన కర్మకాండ భాస్కరంలో. అంతమంతా మీరు చదువుతూ ఉంటే కొన్ని ఆశీర్వాద మంత్రాలు, విశేష మంత్రాలు ఏమి ఉన్నాయో అవంతా దాని అర్థాలు ఏంటో రోజుకి ఒక సంస్కారం చొప్పున ఏదో కలిసి చదువుకుంటూ ఉండండి. ఇదంతా అయిపోయిన తర్వాత శ్రీరామ్ శర్మ ఆచార్యకి నేను గురుదక్షిణగా ఒక పరివారాన్ని అందజేయదలుచుకున్నాను. ఆయన నాకు గురువే కదా, ఆయనకి నేను అందదలుచుకున్న పరివారం ఏంటి అంటే సావిత్రి పరివారం. దాని నియమాలు అవి ఏంటి అన్నది మీరు తర్వాత తెలుసుకోండి. మీకు ఇచ్చినటువంటి వర్క్ సాధన విధానాలు అర్థమైపోయాయి కదా మీకు. మ్యాక్సిమం నెంబర్ పర్సనల్ గా గాయత్రి చేసుకోండి. ఉపాసనా పద్ధతిలో నేను చెప్పినటువంటి స్పెషల్ ఉపాసనా పద్ధతి, నేను చెప్పిన పద్ధతి అంటే ఇదంతా కూడా గురుదేవుల యొక్క ఉపాసన సమర్పణ యోగము అనే దాంట్లో ఉన్నవి నేను చెప్పాను. ఇది లేనివి కూడా ఇప్పుడు నేను రెండు చెప్పాను. నేను ఒకటి స్వస్తి ప్రజాభ్య అనుకోవటం, ఒకటి రెండోది సావిత్రి పరివార్. అందులో మీరు వ్యక్తిగతంగా చేరితే ఆ జపము ఇందులో కౌంట్ కాదు. నేను 2000 గాయత్రి మంత్ర జపం చేస్తున్నాను సార్, ఇక్కడ 3 మార్లు చేయను, ఎక్స్ట్రా ఇక్కడ 3 కలిసి చేయాలి. సావిత్రి పరివారం ప్లస్ ఒక్కొక్కడు 4-4 రూపాయలు ప్రతిసారి ఇవ్వాలి. ఆ కండిషన్స్ ఏంటో అర్థం చేసుకుని చేయండి. ఆ సావిత్రి పరివార దీక్ష తీసుకోదలుచుకున్న వాళ్ళు పూర్ణిమ యజ్ఞానికి రావచ్చు. దీక్ష తీసుకునే వాళ్ళు రాకూడదా? ఐ వాంట్ మేక్ ఇట్ ఎస్ ఎ గ్రాండ్ ఫంక్షన్, ఉత్సవం. ఉత్సవాల యొక్క ఆనందం మనం మర్చిపోయాం. అంతేత ప్రతిరోజు దత్తక్షేత్రంలో పూర్ణిమ దానికి 3 రోజుల పండుగ ఉంటుంది. ప్రతిరోజు కాదు, ఐఎమ్ సారీ, ప్రతి పౌర్ణమికి అందరూ ఆహ్వానితులే. ఉత్సవానికి ఎవరు రావద్దంటే శ్రీరామ్ శర్మ ఆచార్య గురు, మీకు పూర్తిగా అర్థమైందా నేను మీ నుంచి ఏం ఆశిస్తున్నాను? గాయత్రి వ్యక్తిగత సాధనలు పెంచండి. మీరు ఆ 5 సంస్కారాలు చేస్తూ ఇతరులకు 5 సంస్కారాలు చేయించండి. శ్రీరామ శర్మ ఆచార్య ఆత్మకథ చదువుకోండి. మాతాజీ బయోగ్రఫీ ఆయన రాసింది కాదు, కానీ వెరీ జెన్యున్, అందులో రాసిన ప్రతి అక్షరము కరెక్టే, అది చదువుకోండి. ఇంకా మీకు కాస్త సాహసం ఉంటే గాయత్రి మహావిజ్ఞాన 3 భాగాలు చదువుకోండి. ఇది మీరు చదవవలసింది. చేయవలసింది ఏంటంటే కర్మకాండ భాస్కరం చదువుకుని ఆ సంస్కారాలు ఎలా చేయిస్తాం, మనం ఎలా చేస్తాం అన్నది. ఏమి మొహమాట పడక్కర్లేదు. ఎవరు ఎప్పుడు ఏది అడిగినా పుస్తకం పక్కన పెట్టుకోవడం చేసేది. కానీ అడిగినప్పుడు పుస్తకం చదవడం కాదు, మీరు రోజు కాస్త దాంట్లో చదువుకుని డిస్కస్ చేసుకుని కర్మకాండ భాస్కరానికి రోజు 1 గంట టైము 1/2 గంట టైము పెట్టుకుని ఆ పుస్తకం చదవండి. దాంట్లోనే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. దాని తర్వాత సావిత్రి పరివార్ అనేది శ్రీరామ శర్మ ఆచార్యకి నేను ఇచ్చేటటువంటి గురుదక్షిణ. అందులో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అని నేనేం అంటలే. ఇన్వాల్వ్ అవుతే ఇట్ ఈస్ ఎ సెపరేట్ యాక్టివిటీ, వేరుగా మీరు చేస్తారు తప్ప శ్రీరామ శర్మ ఆచార్య గ్రూప్ గా అది చేయవలసినటువంటి అవసరము లేదు. ఇంకొక చిన్న విషయం చెప్పి ఇంకా మీకు ఇవాళ చుట్టి, నెక్స్ట్ క్లాస్ ఆఫ్టర్ నాట్ ప్రిపరేషన్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? 5 మినిట్స్ ఇది అయిపోగానే లేదా అతని గ్రూప్ కమ్ వాళ్ళకి చెప్పేసాక బయలు చేస్తాం మనం. వాళ్ళకు 1 అవర్ 1.5 అవర్స్ చెప్తాను. వెరీ గుడ్, చూసా. జ్వాలాకుని మహర్షి, ఇవాళ క్లాసులు కూడా కలిపి తర్వాత ఇచ్చేయండి. దీన్ని న్యూస్ లెటర్ లో వేస్తాం, బట్ ఇట్ విల్ బి హైలీ ఎడిటేటెడ్. ఎడిటింగ్ బాగా ఉంటుంది. ఎందుకంటే న్యూస్ లెటర్ విల్ బి వెరీ షార్ట్ న్యూస్ లెటర్, ఇలా జరుగుతున్నాయి అని. ఓకేనా? కానీ రాసివ్వండి మీరు. ఆ రాసిచ్చింది మాత్రం ఫైల్లో పెట్టుకుంటాం. మీ ఫైల్ ఇక్కడ పెట్టేసుకోండి. ఇక్కడ ఫైల్ ఇక్కడ, అక్కడ ఫైల్ అక్కడ. అర్థమైంది కదా? మేనేజ్మెంట్ అది కాస్త వాళ్ళ గుర్తు చేయి. ఇక్కడ వాళ్ళకి ప్రకాశం అర్థమవుతుంది కదా?
ఆర్గనైజేషన్ పటిష్టంగా ఉండాలి. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఎవరు ఎంత ఇచ్చారు, ఎవరు ఎంత ఇవ్వలేదు, ఎవరు ఇస్తామన్నారు, ఇస్తామని ఎవరు ఇవ్వలేదు అని గుర్తుంచుకోవాలి చాలా. సరే, బాలాసూర్ మహర్షి యొక్క పుస్తకాలు రాబోయేటటువంటి కొన్ని లక్షల సంవత్సరాల వరకు మార్గదర్శనం చేస్తాయి అన్నది మీరు గుర్తుంచుకోండి. ఈ జ్వాలాకుల్ మహర్షి పుస్తకాలను అబ్రిడ్జ్డ్ వెర్షన్ గా నెలకు ఒక చుట్టూ అందజేయాలి అనేటటువంటి ఒక కోరిక ఇవాళ ఈ క్లాసుకు కారణమైంది అని కూడా గుర్తుంచుకోండి. అది చదువుతో చదువుతూ ఉంటే అంతకంటే ఇది మోర్ ఇంపార్టెంట్ అనిపించింది ఆ పుస్తకంలో రాసిన చదువుతో. అంటే ఇప్పుడు మనం కూర్చుని రాసుకోవడానికి కారణం జ్వాలాకుల్ మహర్షి. అంటే అది అబ్రిడ్జ్డ్ వెర్షన్ అందజేయడం కాదు, దాంట్లో ఆయన చెప్పిందే విధానాన్ని అందజేయాలి అనేటటువంటి తపనతో ఇలా మారింది. ఇంకట రావటానికి మీ చేతికి రెండు పుస్తకాలే వచ్చాయి, కానీ ఆ పుస్తకాలు చదివిన ప్రభావము రాబోయే రెండు మూడు నెలలలో ప్రపంచాన్ని కుదుపుతుంది. తన కుదపటానికి మీ సహాయ సహకారాలు చాలా కావాలి, చాలా కావాలి. లూక్వార్మ్ యాటిట్యూడ్ సరిపోదు, చాలా కావాలి. అది ఒక ఉత్సాహం. రాళ్ళని రప్పల్ని దేన్నైనా మేము ఎదుర్కొంటాము. ఎందుకంటే అలాంటి వాళ్ళే ఏమైనా చేయగలరు. మీకు బాధనుంటాయమ్మా, ఏదైనా వాడు అంటే మిలిటరీలో యుద్ధం చేస్తున్న వాడికి దెబ్బలు తగలవనా, వాడికి బాధ ఉండదనా? మరి యుద్ధం చేస్తున్నాడుగా. ఏదో జీతం రాళ్ల కోసం యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళకంటే ఒక ఆదర్శం కోసం మీరు యుద్ధం చేస్తున్నప్పుడు కొంచెం సీరియస్ అవ్వండి, కొంచెం ఆ తత్వాన్ని అర్థం చేసుకోండి. ఈ తత్వాన్ని అర్థం చేసుకోవటంలో జ్వాలాకుల్ మహర్షి రాసిన మూడు పుస్తకాలు, ఆయన రాసింది 24, కానీ మూడు పుస్తకాలు చాలా ముఖ్యమైనవి. జీవాత్మ దాని పరికరాలు, ఇంగ్లీష్ లో దాన్ని సోల్ అండ్ ఇట్స్ మెకానిజం అంటాం. అసలు యాక్చువల్ గా అది జ్వాలాకుల్ మహర్షి రాసిన బుక్ కాదు, అది ఏవికే బెయిలీ రాసిన బుక్. ఏవికే బెయిలీ అంటే జ్వాలాకుల్ యొక్క మూర్తి. ఇండైరెక్ట్ గా ఆయన చెప్పిందే, కానీ ఆ పుస్తకం ఆయన డిక్టేట్ చేయలే. ఈ పుస్తకం ఆవిడ అదంతా రాసి ఇది అర్థం అవుతే అది అర్థం అవుతుంది అని ఆవిడ రాసింది. ఇక్కడ 24,000 అవి కాకేవి 5 ఎక్స్ట్రా, 29 ఉన్నాయి అక్కడ చూసుకో. వాల్యూమ్స్ కింద పెట్టాడు అంటే ఏలిస్తే బెయిలీ అంతా కలిపి ఒక వాల్యూమ్లో పెట్టించాడేమి. మీరు ఆ పుస్తకం చదువుతుంటే తెలుస్తుంది అందులో ఆసక్తి పేరు ఉంటుందిగా, ఎలిసే బేనియా జ్వాలాకుల. ఎలిసే బేని అంటే ఆవిడది, జ్వాలాకుల్ బై ఎలిసే బేని అంటే ఆవిడ. మూడు పుస్తకాలు మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మొదటిది ఏంటి అంటే సోల్ ఇండెక్స్ మెకానిజం, అది మీకు అందజేసేసాను నేను. చాలా సీరియస్ గా స్ట్రిక్ట్ గా దాన్ని చదువుకోండి. ఆ చదువుకునేటప్పుడు ఆ బుక్ అందుకోండి, చెప్తా చూడండి. ఒరిజినల్ బుక్ కూడా ఉందా? ఒరిజినల్ అక్కర్లేదు ఇక్కడ తెలుగు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నీటి పరిస్థితులు, ఈనాటి పరిస్థితులు ఏంటి అంటే, మనం చదువుకుంటున్నది వెస్టర్న్, మన మొత్తం విద్యా వ్యవస్థ వెస్టర్న్ కల్చర్ మీద ఆధారపడింది. మనది విద్యా వ్యవస్థ కాదు, ఇది హిందూ విద్యా వ్యవస్థ కాదు, వెస్టర్న్ విద్యా వ్యవస్థ. ఈస్టర్న్ నాలెడ్జ్, ఈ రెండింటికి మంచి అంటే ఏంటి, మన ఋషుల జ్ఞానము, విదేశీయుల ఆర్గనైజేషన్, ఇవి రెండు కలపాలి. జ్ఞానము మనదవ్వాలి, టీచింగ్ మన సబ్జెక్ట్స్ అవ్వాలి, ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్, అది మనం చేస్తున్నది ఇప్పుడు. అర్థమవుతుందా? నాలెడ్జ్ తో కలుపుతున్నాం మనం, ఇప్పుడు మనం చేస్తున్నది అది. ఋషుల జ్ఞానాన్ని చర్చించుకుంటున్నాం, ఆశ్రమాల్లో కాదు, స్కూల్లో కాలేజీలో తరగతుల్లాగా చదువుకుంటున్నాం. ఈ వెస్టర్న్ నాలెడ్జ్ ఈస్టర్న్ నాలెడ్జ్ కలపటానికి గ్రంథులు చక్రాలు, దీని గురించి మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. మూడో అధ్యాయం గ్రంథులు చక్రాలు. ఈ గ్రంథులు ఈ చక్రాలలో కొన్ని శ్లోకాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి మీకు. లలిత సహస్రనామం నుంచి విశుద్ధ చక్ర నిలయ, రక్తవర్ణా త్రిలోచన, ఖట్వాంగ ఆది ప్రహరణ, వదనైక సమన్విత, ఇదేంటిది విశుద్ధి చక్రానికి సంబంధించినటువంటి వర్ణన, అది ఒక చోట రాసుకోండి మీరు. విశుద్ధి చక్రం యొక్క గ్రంథి ఉంటుంది అక్కడ, ఏం గ్రంథి ఉంటుందమ్మా ఇక్కడ విశుద్ధి చక్రం? థైరాయిడ్ గురించి వెస్టర్న్ వాళ్ళు చెప్పేసి మెడికల్ పుస్తకాల్లో రాసింది, రాసుకోండి. రెండు కలిపి ఒక అవగాహన రావడానికి ప్రయత్నించండి. దానికి అర్థమవుతుంది కదా. అప్పుడు ఈ ఋషుల జ్ఞానము నేటి విజ్ఞానంతో మీరు అనుసంధానం చేయగలుగుతారు. అంటే ఏం చేయాలి, ఒక మెడికల్ బుక్ తీసుకుని ఆ మెడికల్ బుక్లో థైరాయిడ్ గురించి, అంటే గ్రంథి గ్లాండ్ గురించి, అక్కడ ఉండేటటువంటి గ్లాండ్ గురించి వాళ్ళు ఏం రాశారో దాన్ని అధ్యయనం చేయండి. మాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ వచ్చిన వాడి చేసి చూపించుకోండి. చాలా మహామహామహులకే భాష రాదు, భాష వచ్చిన వాళ్ళకి చెప్పింది. భాష అనేది ప్రాబ్లం కాదు ఎప్పుడు కూడా, మీరు నేర్చుకోదలుచుకుంటే. నేర్చుకోదలుచుకోకపోతే ప్రతిదీ ప్రాబ్లం. చేత మీరు గాభరా పడిపోయి మాకేం అర్థం అవుతుంది, అర్థం అవ్వాల్సింది ఏం లేదు, అక్కడ అందరితో కలెక్ట్ చేసుకోవటమే. గ్లాండ్స్ అన్ని థైరాయిడ్ దగ్గర నుంచి మొత్తం ఎంతవరకు వెళ్తుంది, అడ్రినల్స్, మూలాధారం, గోనాక్స్. ఇక్కడ ప్రాబబ్లీ ఆల్రెడీ దట్ హ్యాస్ బీన్ డన్. ఉద్యమం ముందుగా చేయను రైట్. అంచేత మూలాధారము గోనాక్స్ అనేటటువంటి మెడికల్ వాళ్ళు కనిపించినటువంటి, యాక్చువల్ గా అక్కడ కనిపించేటటువంటి పార్ట్, ఇట్ ఈస్ ద బాడీ పార్ట్. గ్రంథి స్థానం ఎక్కడుంటుంది అంటే మన కిడ్నీస్ ఉండేది. యాక్చువల్ గా కిడ్నీస్ పైన అది క్యాప్ పెట్టినట్టు ఉంటుంది, ఆ బొమ్మ కాస్త మీరు కలెక్ట్ చేసుకోవాలి. అందులోంచి వచ్చేటటువంటి స్రావాలేంటో, పనిచేసేది ఏంటో మోడర్న్ సైన్స్ కి ఈ పుస్తకం రాసినప్పుడు, నేను తెలుగులో దీన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఐ కౌంట్ కలెక్ట్ ఇట్. ఇప్పుడు ఏదైనా ఉందేమో మరి మీరు మెడికల్ ప్రొవైడర్ని అడగాలి, ఏదైనా ఉందేమో. అంటే మీరు అందుకే అంటున్నా, ఇప్పుడు ఏదైనా ఉందేమో మళ్ళా పుస్తకం చూసి ఇంకా ఏదైనా ఉంటే కలెక్ట్ చేసుకోండి. అలాగే స్వాదిష్టానం, ఎడ్రినల్స్, దాన్ని ఒక కోర్టెక్స్, మెడుల్లా అని రెండు ఉంటాయి, కటి ప్రాంతంలో మూత్రపిండాలపైన ఉంటాయి. అక్కడ నుంచి వచ్చేటటువంటి స్రావాలు ఆల్డోసిరోన్, హైడ్రోకార్టిజోన్, కార్టికోస్టిరాన్, ఎండ్రోజెన్, ఎపినెఫ్రిన్, అవి ఎలా పనిచేస్తుంది, పనిచేసే తీరు, ఇవి మీకు నోటికి వచ్చేయాలి. నేను చూసి చెప్తున్నాను ఇది, కానీ మీరు చూసి చెప్పడం కాదు, మీరు చెప్పే కదా ఇది ఫలానా గ్రంథి ఇది. ఆల్డోసిరోన్ అంటే ఖనిజ జలాల జీర్ణక్రియను నియంత్రిస్తుంది, హైడ్రోకార్టిజోన్ అంటే సోడియం ను దేహంలో నిలిపి పొటాషియం ని విసర్జింపజేస్తుంది. అది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి మీరు, ఇక్కడ ఆ రిలేషన్షిప్ కరెక్టేనా, ఇక్కడున్న నెంబర్స్ కి ఆ జరిగే ప్రక్రియకి ఏమై మాస్టరే కరెక్టే కాబట్టి. దానికి ఎండ్రోజైన్ అంటే నాలుగోది మౌలిక జీర్ణక్రియను సాధారణ స్థాయిలో ఉంచుతాయి, ఎపినెఫ్రాన్ గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రిస్తుంది మరియు రక్తనాళాలను సంకోచింపజేస్తుంది, ప్రేవుల కదలికను తగ్గిస్తుంది, ఎముకలకు అంటుకుని ఉండే కండరాల పని చేసే శక్తిని పెంచుతుంది. ఇలాగా ఈ చక్రాలు గ్రంథుల గురించి, చక్రాల గురించి మీకు శ్లోకాలు ఇచ్చా నేను. ఒకవేళ శ్లోకాలు అర్థం కాకపోతే దాని తెలుగు వెర్షన్ ఏదో అర్థం చెప్పే బుక్ ఉంటుంది, మహాకాళ చక్రాలలో కూడా ఉంది అని చెప్పి పూజా విధానం ఆ మూడు ఉన్నాయి అందులో కూడా ఉంది సౌందర్య. ఇంకా ఇది ఇంకా ఎక్స్ట్రా అన్నమాట, అది కూడా కలుపుకోండి. అది ఇంకంటే అది కూడా నా గ్రూప్కి సంబంధించింది ఆ వర్క్ అంతా కూడా. అర్థమైనా ఏం చెప్తున్నాను, ఇది మీరు ఇంకా డెవలప్ చేసుకున్నాక నెక్స్ట్ క్లాస్ లో దీని గురించి క్లాసులు ఉంటాయి. ఇంతకుముందు ఇది బేసిక్స్ మీకు చాలా స్పష్టంగా రావాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్, ఆజ్ఞా చక్రం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆ సాధన ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను, ఆజ్ఞా చక్ర సాధన. మన జీవితాలు ఇప్పుడు మనస్సుతో కంట్రోల్ అవుతున్నాయి, అందులో డౌట్ లేదు కదా. అది రైతు తప్పు అనేటటువంటి యాంగిల్లో మనమే మాట్లాడుకోతున్నాం, అది అంతే అది. కానీ ఋషులు, ముఖ్యంగా జ్వాలాకుల మహర్షి, హిమాలయాలలో ఉన్నటువంటి ఆ పరమ గురువులు కోరుకుంటుంది ఏంటంటే, ఇంకా మీరు మనస్సుతో జీవించడం మానేయాలి. యు కిల్ యువర్ మైండ్, మనస్సు మీకు ఉండకూడదు. మనస్సు ఉండకూడదు. మరి మనస్సు ఉండకపోతే ఏం ఉండాలి? కరిష్యే వచనంత గురువు చెప్పింది మాత్రమే నేను చేస్తాను. ఎందుకు అంటే గురువు అనేటటువంటి పదాన్ని మనము జ్వాలాకుల మహర్షి శిష్యులు ఎలా అర్థం చేసుకుంటారు అంటే, నీ యొక్క జీవాత్మ, ఇది వేరే గురువు ఎవరు ఉండడు, నీ యొక్క జీవాత్మే నీకు గురువు. అంటే జీవాత్మ అంటే ఏంటి? ఖనిజ జగత్తులో పుట్టి మిల్లుమిల్లిగా పెరిగి వృక్ష జగత్తులోకి అడుగుపెట్టి కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో పరిణామము చెంది మళ్ళా మిల్లిమిల్లిగా అందులోంచి పరిణామం ఇచ్చింది, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత జంతు జగత్తులో అడుగుపెట్టి, జంతు జగత్తులో అడుగుపెట్టి మళ్లీ భగవంతుడు తెలియాలి ఎన్ని కోట్ల సంవత్సరాల తర్వాత, కొన్ని విశేష కారణాల వల్ల మీలో ఆత్మ మేలుకుంది. ఆ విశేష కారణాలు నేను తర్వాత క్లాసులో చెప్తాను. మీలో ప్రతి వ్యక్తిలోనూ ఆత్మ మేలుకుంది, కానీ ఆత్మ మేల్కొంది కానీ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. మనస్సు వర్క్ చేస్తుంది, ఆత్మ పనిచేయకుండా. మనోబుద్ధి చిత్తాహంకారాలు పనిచేస్తున్నాయి తప్ప ఈ మనోబుద్ధి చిత్తాహంకారాలు వెనకాతల ఉన్నటువంటి జీవాత్మ పనిచేయటం లేదు. కానీ ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, ఈ శరీరాలు ఇవంతా కూడా ఆ ఆత్మ తన కోసము నిర్మించుకుంది. అందుకే ఈ పుస్తకం పేరేం పెట్టుకున్నాం మనం, జీవాత్మ దాని పరికరాలు. అంచేత బయటకు ఉన్నటువంటి పరికరాలు మన కంటికి కనిపించిన అంతఃకరణాలు నాలుగు ఉన్నాయి, అవి కూడా పరికరాలే, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ప్రస్తుతం మనము ఒక పరికరానికి లొంగిపోయి ఉన్నాం. మనస్సు ఎలా ఉంటే అలా, మీ మూడ్ బాగుంటే ఓకే, మూడ్ బాగుండకపోతే కొంపలు అంటుకుపోతాయి. మీరేదో లాభం వస్తుంది, నేను ఒక కథ చెప్తూ ఉంటాను మీకు, ముల్లా నసిరుద్దీన్ కథ. ఒక గురువు గారు ప్లేన్ నుంచి దిగాడు, శిష్యుడు కారు తీసుకుని వచ్చాడు. శిష్యుడు మూడు ఏమీ బాగలేదు, మధ్య మధ్యలో మాత్రం గాఢమైన నిట్టూర్పులు విడిస్తూ ట్రైన్, అంటే ఏరోడ్రమ్ ఎప్పుడు ఊరికి దూరంగా ఉంటుంది కదంటే నిన్నగా డ్రైవ్ చేస్తుంది అంటే, ఏంటి ఆయన అలా నిట్టూర్పులు ఇస్తే ఏం చేస్తాం సార్, 50 లక్షల రూపాయలు లాస్ వచ్చింది. మీరు ఏం మాట్లాడలే, మరి 50 లక్షల రూపాయలు లాస్ వస్తే బాధ సహజమే కదా. కానీ గురువుకి చాలా పెద్ద ఆశ్చర్యం ఏంటంటే, శిష్యుడి కంటే శిష్యుడు భార్య యోగి అయిపోయింది. ఎందుకంటే యోగి దుఃఖానికి అతీతుడు, శిష్యుడు భార్య కూడా రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది, ఆవిడేం బాధపడలే అసలు. అసలు ఆడవాడు కదా బాధపడాలి, ఎప్పుడు లాస్ట్ అది వస్తే ఈవిడేం బాధపడలేదు. ఏదైనా అడుగుదామంటే శిష్యుడు నెట్టూర్పులు విడుస్తున్నాడు తప్ప ఏం మాట్లాడటం లేదు. భార్య ఏం మాట్లాడతాడు నవ్వుతూ అంటే షీజ్ హ్యాపీ అంటే ఆధారం ఏం లేదు. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత బాత్రూమ్కి దానికి వెళ్తూ ఈ లోపల ఏదో ఫోన్ కాల్ వచ్చింది శిష్యుడికి. ఫోన్ కాల్ చేయటం బయటకు వెళ్తే ఏంటి అసలు ఏంటి బాధకు వస్తుంది అంటే నష్టం వచ్చింది అంటున్నాడు 50 లక్షలు అంటే అవును నష్టం వచ్చింది సార్ 50 లక్షలు. మరి నష్టం వస్తే నువ్వు ఆనందిస్తున్నావు ఏంటి అంటే అసలు ఏమనుకున్నావు అంటే మేము ప్రాజెక్ట్ చేసామండి అందులో 1 కోటి రూపాయల లాభం వస్తుంది అనుకున్నాం 50 లక్షలు మాత్రమే వచ్చింది అది బాధకరమైనటువంటి విషయం అది బాధపడుతున్నాడు వీడు. ఇష్టం బాధపడండి దానికి నేను కాదన్ను మనస్సు నుంచి బయటపడాలి మీరు ఆ వ్యామోహం నుంచి బయటపడాలి. బయటపడటానికి తగిన పరిస్థితులు బయట నుంచి మీకు లభించవు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ప్రపంచం ఆ మనస్సు యొక్క జంజాలంలో ఇరుక్కుపోయింది. అంచేత మీకు ఎవరు సపోర్ట్కి రారు. మీరు చేసుకుంటున్నటువంటి క్రియాకాండలు కానీ ఇది కానీ ఎవరో హర్షించరు. కానీ మీకు తెలియాలి మీరు చేస్తున్నది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగము. మరి ఎక్కడి నుంచి మీకు సపోర్ట్ లభిస్తుంది అంటే ఆజ్ఞాచక్రం నుంచి మీకు సపోర్ట్ లభిస్తుంది. అంతేకా మీరు నిరంతరము కూడా ఆజ్ఞాచక్రం దగ్గర ఉండటానికి ప్రయత్నం చేయండి. కిందకి రాకండి, కిందకి దిగొద్దు. ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నంత వరకు మనస్సు మీ మీద ప్రభావం చూపించలేదు, కోరికలు మీ మీద ప్రభావం చూపించలేదు. కోరికలు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే మీరు ఆజ్ఞాచక్రం నుంచి కింద పడిపోయారు. ఏం పర్వాలే, ప్రాక్టీస్ చేయటమే కదా. కార్ డ్రైవింగ్ సైక్లింగ్ అది మరొకసారి వచ్చేది కదా, అనేక సార్లు పడతాం, మళ్ళీ మళ్ళీ ఎక్కుతాం, మళ్ళీ మళ్ళీ బ్యాలెన్స్ ట్రై చేస్తాం, ఎప్పుడో బ్యాలెన్స్ వచ్చేస్తుంది. అంచేత ద ఫస్ట్ అడ్వైజ్ మీకు ఆజ్ఞాచక్రం దగ్గర ఎలా ధ్యానం చేయాలో అనేది అందులో ఉంది సోల్ ఇంజెక్షన్ మెకానిజంలో. అంతేగా, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఇంకేత ఆజ్ఞాచక్రంలో ఉండటం ఎలాగా అనేది సోల్ ఇంజెక్షన్ మెకానిజంలో చాలా స్పష్టంగా జ్వాలాకుల మహర్షి చెప్పాడు. అది ఎక్కడుందో వెతుక్కుని దాన్ని రోజు రాత్రి పడుకునే ముందు మీరు చదువుకోవాలి. ఆ పేజీయో పేజీ అన్నారో ఉంది. దాన్ని గుర్తించడానికి అది మీరు కరెక్ట్ పారాగ్రాఫ్కి వెళ్లారా లేదా అనే దానికి నేను కొన్ని సూచనలు చెప్తాను. మీకు అర్థమవుతుంది అది కరెక్ట్ పారాగ్రాఫ్ అవునో కాదు. సహస్రారము పీనియల్ గ్లాండ్ ఆ పారాగ్రాఫ్ లో సంథింగ్ లైక్ దట్ ఇలా తీసింది. ఏమంటే పీనియల్ గ్లాండ్ సహస్రారం. దాని తర్వాత ఏం చెప్తాడు వాడు, పిట్యూటరీ బాడీ ఆజ్ఞాచక్రము అని చెప్తూ ఆజ్ఞాచక్రము సహస్రార చక్రము పాజిటివ్. ఆజ్ఞాచక్రము సహస్రార చక్రము రెండు చక్రాల గురించి మాట్లాడుతున్నాను నేను, అది పాజిటివ్. పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ బాడీ నెగటివ్ అంటాడు. ఆ పారాగ్రాఫ్ మీకు ఎక్కడ తగులుతుందో చూసుకోండి. దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేట్మెంటే. మొదటిసారి చదివినప్పుడు నాకు కూడా ఏమనిపించిందంటే తప్పు రాసేశానేమో, నేను తప్పు అర్థం చేసుకున్నానేమో అనుకున్నా. రాసేశానేమో అంటే పుస్తకంలో. తర్వాత చాలాసార్లు చదివితే కానీ నాకు అది అర్థం కాలే, జ్వాలాపూలు ఏం చెప్పదలుచుకున్నాడు. తర్వాత నాకు అర్థమైంది జ్వాలాపూలు తెలియక కాదు, కావాలనే తికమక పెట్టాడు అని. గురువు తికమక పెట్టదలుచుకున్నప్పుడు మనం తికమక పడకపోతే గురువు బాధపడతాడు. ఎందుకంటే నేను చెప్పగలను యాక్చువల్గా అందరూ కదా. అంచేత మీరు తికమక పడి దాన్ని స్వాధీనం చేసుకుని ఆజ్ఞాచక్రంలో ఎలా సాధన చేసుకోవాలో ఉండే పారాగ్రాఫ్లో ఈ విషయాలు ఉన్నాయి. పీనియల్ నెగటివ్, సహస్రారం పాజిటివ్, పిట్యూటరీ నెగటివ్ పాజిటివ్, పీనియల్ పాజిటివ్, పిట్యూటరీ నెగటివ్. గందరగోళం అయింది కదా, ఏది నెగటివ్ ఏది పాజిటివ్ చూసుకోండి అని ఆ పారాగ్రాఫ్. అదేంటది కష్టమైంది కాదు, కానీ అది మీరు సాధించి అర్థం చేసుకున్నప్పుడు మీరు చేయగలిగే సాధన. నేను చెప్పి చేసుకోలేదు అందుకని, తను కూడా అందుకే రాశాడు అలాగా. ఎందుకంటే అది మీరు అర్థం చేసేసుకోగలిగారనుకోండి, మీరు ఆటోమేటిక్గా ఆజ్ఞాచక్రంలో ఉన్నప్పుడే అది అర్థం అవుతుంది. ఆ పరిస్థితిలో నిరంతరం ఉండటే ఈ హింట్ మీరు అర్థం చేసుకోండి. ఇది అంతా కాకుండా సోల్ ఇండెక్స్ మెకానిజంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర ఏమిటి అంటే బాడీ అనాటమీ, ఈథరిక్ బాడీ. ఈథరిక్ బాడీ గురించి మీకు తెలియాలి, ఫిజికల్ బాడీ గురించి మీకు తెలియాలి. అర్థం కాలేదా? ఈథరిక్ బాడీ గురించి మీకు తెలియాలి చెప్తానమ్మా, అర్థం కాదు చెప్పటానికే ఈ క్లాస్ లేదు. ఈథరిక్ బాడీ గురించి మీకు తెలియాలి, ఫిజికల్ బాడీ గురించి మీకు తెలియాలి. ఈథరిక్ బాడీ అంటే నర్వస్ సిస్టమ్ అని అర్థం చేసుకోండి. దానికి ఆ పేరు పెట్టేసరికి కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. నెరుజార్ ఆల్ సర్వేణి, నెరుజార్ ఇన్ స్పేస్, ఆ పాయింట్ అర్థం కాలేదా? ఈథర్ గురించి అర్థం కాలేదా? ఇట్స్ ఓకే. అంటే ఈథరిక్ బాడీ అంటే ఏంటన్నమాట, నర్వస్ సిస్టమ్, ప్రాణమయ కోశం. అంటే గురువు గారి యొక్క గాయత్రి మహావిజ్ఞాన్ 3rd volume ప్రాణమయ కోశం చెప్పిందంతా కూడా ఈథరిక్ బాడీ. అలా చదువుకోమ్మా, అర్థం కదా? ఈథరిక్ బాడీ అంటే ఏంటో జ్వాలాకులు చెప్పేది ప్రాణమయ కోశం. అది మీకు చదువుకుంటే గురువు గారు అందులో రాసింది ఆయన చాలా డీటెయిల్డ్గా రాశాడు, సో నో ప్రాబ్లం. ఇంకోటి మీకు అర్థం అవ్వాల్సింది, చాలా జాగ్రత్తగా మీకు కాన్సెప్ట్ క్లియర్ అవ్వాల్సింది ఏంటి అంటే, ఎండోక్రైన్ సిస్టంలోంచి బ్లడ్లోకి వెళ్ళేటటువంటి కెమికల్ కాంపౌండ్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి? ప్రొడ్యూస్ అవుతున్నాయి, కలుస్తున్నాయి, ప్రొడ్యూస్ అవుతున్నాయి. కానీ డక్ట్లెస్ గ్లాండ్స్ లో ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి? అవి వాట్ ఇస్ అంటే చదువుకున్నది నేను, ఈ క్వశ్చన్స్ నేను వేస్తున్నది మీరు చదువుకోవాలా, అప్పుడు నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో దాని గురించి వివరణ ఇవ్వగలను. మీరు చదువుకోకుండా వస్తే లాభం లే, మెడికల్ బుక్స్ లోనే దొరుకుతాయి మీకు, లేకపోతే మెడికల్ స్టూడెంట్స్ ని అడగండి. గురువు గారి ప్రాణమయ కోశం చదివినా మీకు చాలా బాగా అర్థమవుతుంది. గురువు గారు ఇంకో పుస్తకం ఉంది, కుండల్ని విశ్వనాథన్ గారు ట్రాన్స్లేట్ చేశారు, అది ఆ బుక్ కూడా చదువుకోండి మీరు. కానీ అక్కడ ఈ బ్రెయిన్ దాని పార్ట్స్ గురించి ఇచ్చినవి మీరు చూడాలి. ఆ బొమ్మలు, బొమ్మలు చూసి అర్థం చేసుకోవటానికి మీరు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని ఉంది, మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏముంది, బొమ్మ చూస్తారు అదిగో అలా బ్లడ్ వెళ్తుంది అంటారు, కన్ఫ్యూజన్ ఏంటి? అలాగే బ్రెయిన్ కి ఏదో 4 parts చెప్తాడు, ఫ్రంటల్ లోబ్ అంటాడు, పెరైటల్ లోబ్ అంటాడు, ఏదో 4 పేర్లు చెప్తాడు. ఆ 4 మీరు బ్రెయిన్ లో చూడండి, పేర్లు గుర్తు పెట్టుకోవాలి మీరు. అది మాత్రం కొంచెం కష్టమేం కాదు, ఇంట్రెస్ట్ ఉంటే గుర్తుంటుంది, ఎందుకు గుర్తుండదు? అదేం పెద్ద కష్టం కాదు. అంతేత అర్థమైందా మేమేమనుకుంటున్నానో? మొదటి జాబ్ ఏంటి అంటే గ్రంథులు, చక్రాలు, గ్రంథుల నుంచి వచ్చేటటువంటి హార్మోన్స్ పేర్లు, ఆ హార్మోన్లు ఏ పని చేస్తాయి, మెడికల్ బుక్స్ లో హార్మోన్స్ ఏ పని చేస్తాయి అని చెప్పింది కరెక్ట్ కాదు, కానీ మీకు తెలియాలి. ఎందుకు తెలియాలి అంటే ఒక 2-3 నెలలు ఇది అర్థమైన తర్వాత ఐ విల్ పుష్ యూ ఇన్ టు ద మెడికల్ ఫీల్డ్, డాక్టర్స్ ని వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళని వాయించుకురండి అంటారు. నేను మీరు వాయించుకొచ్చేస్తారు న్యాచురల్, మిమ్మల్ని వచ్చిన ఏం పంపించేయండిగా, దానికి తగిన హంగులు అన్ని ఇచ్చి పంపిస్తాను నేను. కానీ తెలియాలి, వాళ్ళ భాష ముందు మనకి తెలియాలి, వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకి తెలియాలి, తర్వాత అది ఎందుకు తప్పో మనం చెప్తాం. ఇతర గ్రంథులు, హార్మోన్స్, చక్రాజు, అది ఇదే చక్రాజు, దాని దేవతలు, దాని ఆయుధాలు, కత్వాంగాది ప్రహరణ, ఆయుధాలు మీరు ఈ గ్లాండ్స్ గురించి చెప్పిన యాక్టివిటీకి లింక్ అవుతుంది. ఇది ఉత్సాహపరుస్తుంది అంటే అక్కడ శంఖం ఉండి ఉండవచ్చు ఆయుధాలలో. ఇదంటే శంఖం ఎందుకు పూరిస్తాం మనం? ఉత్సాహపరచడానికి పూరిస్తాం. అంతేత ఈ చక్రాలలో వాడు ఒక దేవతకి శంఖం ఆయుధంగా పెట్టాడు అనుకో, ఇక్కడ ఆ గ్లాండ్ నుంచి వచ్చే ఏదో సెక్రెషన్ ఉత్సాహపరుస్తుంది అన్నాడు అనుకో. డోంట్ వరీ, శుద్ధమైందా? అది మీరు కోరులేదు చేసుకోవాలి. ఆయుధాలకి ఆ గ్రంథులు చేసేటట్టు మీరు చేసుకోలేకపోయినా నేను చేసి పెడతా, కానీ మీరు ప్రయత్నించినట్టు నాకు తెలియాలి. ఇతనే మాత్రమే ఇంకా నేనేమి చెప్పాలని చెప్పాను కదా. మీ ఎఫర్ట్ నాకు కనిపించాలి. నేను చేశానండి, ఎవరు చెప్పలేదండి. నా దగ్గరికి నిన్ననే చెప్పాను నేను మీకు, బైబుల్ కుండల్ని దీని మీద బుక్ రాయాలి అని మొన్న ప్రేరణ వచ్చింది. దానికి కావాల్సిన మెటీరియల్ అంతా నాకు అర్థమైంది. సరే, అది అలాగే అనగానే ఈ లోపల పటేల్ అది తీసుకొచ్చేది ఏంటది, కంప్యూటర్. కంప్యూటర్లో నాకు దొరుకుతాయి, బైబిల్స్ దొరుకుతాయి, రివిలేషన్స్ దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. కానీ అన్నిటికంటే పెద్ద మ్యాజిక్ ఏంటి అంటే, ఇప్పుడైతే నేను నిర్ణయించుకున్నాను జెరూసలం నుంచి. జెరూసలం అంటే తెలుసు కదా, క్రైస్ట్ డెంట ల్యాండ్, పుట్టిన బ్యాగ నుంచి మట్టి నీళ్లు వచ్చాయి నా దగ్గరికి నిన్న. ఈ పుస్తకాలన్నీ ఎలా వచ్చినాయో, జాలాసులు అనే మనిషి ఉన్నాడు, ఆ బుక్స్ ఉంటాయి. మొత్తం సెట్ నా దగ్గర ఉంది కదా. ప్లస్ మీకు కూడా ఇప్పుడు ఆ సెట్ ఎలా అందాలో నేను మీకు చెప్పాను కదా, netnews.org లో ఉన్నాయి మొత్తం సెట్. ఎందుకే చెప్తున్నాను, మీరు ప్రయత్నిస్తే దానికి సంబంధించిన లిటరేచర్ దొరకదు అనేటటువంటి ప్రసక్తి లేనే లేదు. దొరకలేదు అంటే అర్థం ఏంటి, నెక్స్ట్ క్లాస్కి ఇది మీకు చాలా స్పష్టంగా మీ దగ్గర ఉండాలి. గ్లాండ్స్, హార్మోన్స్, ఆ హార్మోన్స్ మన బాడీలో ఎలాంటి రియాక్షన్స్ ఇస్తాయి. ఇది కంటతా పట్టడం అంతే తప్ప ఇందులో పెద్ద తెలివితేటలు ఏమక్కర్లే. హార్మోన్ పేర్లు నోరు తిరక, హార్మోన్ పేర్లు నోరు తిరక్కపోవచ్చు. కాస్త మెడికల్ కాలేజ్ వాళ్ళని అడిగితే వాడికి తెలిస్తే వాడు ఉచ్చారణ చేసి చూపిస్తాడు, తెలియకపోతే నాకు రాదయ్యా అంటాడు. గొడవగలిగింది, మనకు వచ్చినట్టు ఉచ్చారణ చేసుకుందాం. వాడు చెప్పకపోతే ఇచ్చే అంటే ఎన్సెఫలాను, డైసెఫలాను, ఏదో రకరకాల పేర్లు ఉన్నాయని. కానీ వెబ్సైట్ లో ఎలా ఉచ్చారణ చేయాలో చెప్పే సైట్ కూడా ఉంది. మీ ఓపిక ఇంకా వెబ్సైట్ ఒకళ్ళ దగ్గర ఉంటే చాలు, వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పచ్చు. మా దగ్గర కంప్యూటర్ లేదండి, వెబ్సైట్ లేదండి. ఓ 10 రూపాయలు ఇస్తే గంట సేపు మిమ్మల్ని వెబ్సైట్ చేసుకుంటారు. అంటేనా 10 రూపీస్ అని ఇంకా ఎక్కువ ఉండాలి. అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్, 20 అంటే 10 రూపాయలు అంటే అరగంట. కానీ నీకు వెబ్సైట్ తెలిసిపోయాక దాన్ని చూడటానికి నీకు అరగంట ఏం పట్టదుగా. సో యూటిలైజ్ ద వెబ్సైట్ ఆర్ ఎనీ ఫ్రెండ్. మనకి తెలిసిన డాక్టర్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, లేరా? లేరు, వెళ్ళి అడిగితే చెప్పను అన్నాడు. వాడికి తెలిస్తే ఇంకేంటి, ఇందులో వాడు కష్టపడేది ఏమీ లేదు. కాస్త ఉచ్చారణ చెప్పి ఇందులో ఇది ఎలా పనిచేస్తుంది అంటే చెప్పేస్తారు ఏ డాక్టర్ అయినా. కానీ వాడు మూడు చూసుకుని అడగాలి. వాడు ఆపరేషన్ చేస్తున్నప్పుడు తలుపు కొట్టి మీరు ఆపరేషన్ ఆపండి, నాకు మా మాస్టర్ అడిగారు అంటే మరి వాడు ఇరిటేట్ అయిపోయింది. ఆల్వేస్ కామన్ సెన్స్, ఆల్వేస్ కామన్ సెన్స్. ఎప్పుడు అడగాలో అడగాల్సింది అడగండి. మీకు ఫ్రెండ్స్ లేకపోయినా మీకు మీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ ఉంటారు డాక్టర్స్. ఈ కాలంలో పిల్లల గ్యారంటీగా ఉంటారు కనుక కనుక్కోండి. చెప్పింది అర్థమైంది కదా, గ్లాండ్స్, హార్మోన్స్, వాటి ప్రభావం. ఒకటి డాక్టర్స్ దగ్గర నుంచి మీరు తెలుసుకోవాలి, అది మెడికల్ బుక్స్. మీరు ఏ లైబ్రరీకి వెళ్ళినా, మెడికల్ కాలేజీ లైబ్రరీకి వెళ్ళి మేము చూస్తామంటే చూడొద్దు అని అందరు అన్న ఈ కారణం చేత మేము వచ్చామంటే పర్మిషన్ ఇస్తారు. హార్మోన్స్, హార్మోన్స్ అనే పేరుతోనే ఉంది వెబ్సైట్. రెండోది ఏం చెప్పాను, చక్రాలు, దాని స్వరూప వర్ణన, దాని పెటల్స్. అవి ఈ నెంబర్ ఆఫ్ పెటల్స్ ఈస్ ద నెంబర్ ఆఫ్ నెల్స్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ బీజాక్షరాలు. ఇది డిస్కస్ చేసుకోండి. అంతేత ఈ క్లాస్ అయిపోగానే మీరు పారిపోకండి, డిస్కస్ చేసుకోండి. అమ్మాయిని పట్టుకోండి, ఎక్కువ మాట్లాడిస్తుంది, ఆవిడ తెలిసినంతా తెచ్చిస్తుంది. మా ఫాదర్ వచ్చారే, మా ఫాదర్ ఏనా, వెరీ గుడ్, మా ఫాదర్ వెరీ గుడ్. అంతేత గ్లాండ్యులర్ స్ట్రక్చర్ నుంచి చక్రాల స్ట్రక్చర్, స్ట్రక్చరల్ స్ట్రక్చర్ నుంచి బీజాక్షరాలు యంత్రాలు, బీజాక్షరాలు యంత్రాల్లోకి మీరు ఎంటర్ కావాలి. అదొక టాబ్లేషన్ లాగా తయారు చేస్తారు. టాబ్లేషన్ చేసుకుంటే ఒక టేబుల్ ఇలా ఎదురుకుండా పెట్టేస్తారనుకోండి, మీరు ఖండత కూడా పట్టకుండా మీరు చాలా తగ్గ పెట్టుకుని తగ్గట చెప్పేస్తూ చూసేది. ఖండత కూడా పట్టగా 4 సార్లు చూశారనుకోండి, 5వ సారి ఖండత అవుతుంది. ఇట్ ఈస్ ద చార్ట్, నీట్ చార్ట్, పెద్ద చార్ట్ తయారు చేస్తుంది దీన్ని కదా. రెండోది ఏంటి మీకు అర్థం అవ్వాల్సింది, ఎండోక్రైన్ సిస్టమ్ సౌండ్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. యూ కెన్ చేంజ్ ద ఎండోక్రైన్ సిస్టమ్ బై సౌండ్, అది మీకు అర్థం అవ్వాలి. అది మనము విదేశీయులకి డాక్టర్లకి అందజేయగలిగేటువంటి అత్యద్భుతమైనటువంటి మ్యాజిక్, అది మీ ద్వారానే సంభవం అవుతుంది. ఇంకేంటే ఇది మిగతా వాళ్ళకి నేను చెప్పటం లేదుగా, మిగతా వాళ్ళకి వాళ్ళ గాయత్రి పరివారు దత్తుడు అవి చెప్తున్నాం కానీ ఇవేం చెప్పటం లే నేను. కానీ వాళ్ళకి చెప్పే సాధనలు వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళు సాధన చేసుకుని మీకంటే ముందు అదంతా తెలిసేసుకుంటే ఐఎమ్ నాట్ ఎట్ ఫాల్ట్. కానీ మీకు డైరెక్ట్ గా హింట్ దొరుకుతుంది, ఎండోక్రైన్ సిస్టమ్ మారాలి అంటే మాటల ద్వారా శబ్దం ద్వారా మారుతుంది, మారుతుంది ఎండోక్రైన్ సిస్టమ్. ఉదాహరణకి ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్ అడ్రినల్ గ్లాండ్స్ లో ఉండేటటువంటి ఏంటది ఏంట హార్మోన్ పేరు, అడ్రినలిన్ హార్మోన్ ద్వారా ఉంటుంది. అర్జునుడికి అది రిలీజ్ అయింది యుద్ధం మొదలెడుతున్నప్పుడు. ఫ్లైట్ అన్నాడు పారిపోతాను నేను యుద్ధం చేయను నేను. అప్పుడు ఆ అడ్రినలిన్ రిలీజ్ చేసేటటువంటి ఎండోక్రైన్ సిస్టమ్ ని మార్చేశాడు శ్రీకృష్ణుడు. ఎలా? గీతోపదేశం ద్వారా, వాక్ ద్వారా. ఇంకా వెనెవర్ యూ టాక్ యువర్ ఎండోక్రైన్ సిస్టమ్ ఇస్ చేంజింగ్ అన్న కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి. మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా మీ వెన్నుపూస మారుతుంది, వెన్నుపూసలో ఉండేటటువంటి శ్రావాలు మారుతాయి. నిరంతరం మీరు ఎక్కువగా ఏ భావము, ఏ ఆలోచన, ఏ మాటలు వాడతారో దట్ డిటర్మిన్స్ యువర్ ఎండోక్రైన్ సిస్టమ్. మీ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఈ గ్రంథులలో ప్రవహించే ఉత్సాహపరిచే కెమికల్స్ వస్తాయా, నిరాశపరిచేటటువంటి కెమికల్స్ వస్తాయా, అది దేని మీద ఆధారపడి ఉంటాయంటే మీరు నోరు విప్పి మాట్లాడే మాటల మీద ఆధారపడి ఉంటాయి. అందుకని రిపీటెడ్ గా గురువులు ఏం చెప్తారంటే ఇతరులను నిరుత్సాహపరిచే మాటలు అవి మీరు మాట్లాడకండి, ఇతరుల గురించి కాదు చెప్పేది మీ గురించే, అవంతా నువ్వు మాట్లాడుతుంటే చివరికి నువ్వు నేడు దారి కోసం. ఇంకొక వాక్ శక్తి సారసవతి, రసము ఎండోక్రైన్ సిస్టమ్ నిర్గంధ నాళులు అంటాం కదా, రసస్రావము సరస్వతి, సా అంటే విప్ రసవతి, ఎండోక్రైన్ ఫ్లో గురించి చెప్తోంది సరస్వతి దేవి. అంచేత వీణ, నెమలి, హంస, సరస్వతి దేవి వలన వర్ణన మీ ఎండోక్రైన్ సిస్టమ్ ని ఎలా మారుస్తుంది అదేది ఒకటి మీరు అర్థం చేసుకోండి. అర్థమైందా? ఇంతవరకు సోలెండిట్స్ మెకానిజం గురించి చెప్పాను నేను. రెండోది నేను చెప్పబోతున్నాను మీకు, రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్. ఆ బుక్ చాలా జాగ్రత్తగా చదవండి మీరు. మీకు ఆల్రెడీ అందులో ఏదైనా అనుమానం ఉంటే అడగండి, లేకపోతే అందులో ఏం చదవాలో చెప్తాను నేను. మీకు కొంచెం టఫ్ గానే ఉంటుంది, ఏదో కొత్త కొత్తగా ఉందని. కానీ విషయం అంత కొత్తది కాదు. ఇంకేంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి చెప్పే విద్య ఇది. డాక్టర్లు ఇంటర్మీడియట్ కంటే పెద్ద చదువు చదివిన వాళ్ళు ఏం కాదు. మేము ఎంఎస్సీ చదువుతున్నప్పుడు నేను స్ట్రైక్ చేయించా. ఇంకేంటే ఎంబీబీఎస్ వాళ్ళని మా ఎంఎస్సీ వాళ్ళ పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు కన్వకేషన్ లో డౌన్ డౌన్ అన్నా నేను. నేను డౌన్ డౌన్ అనేసరికి మిగతా వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు డౌన్ డౌన్ అన్నాడు. వాళ్ళకి అసలు గ్రాడ్యుయేషన్ లేదయా, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాక డైరెక్ట్ గా ఎంబీబీఎస్ వెళ్ళారు వాళ్ళు. దే ఆర్ జస్ట్ బిఎస్, విఆర్ ఎంఎస్సీస్, మంత సమానం కూర్చోబెడతారండి. చెప్పుకున్నాడు వైస్ ఛాన్సలర్, యువర్ రైట్, ఇట్ ఎ ప్రొఫెషనల్ కోర్స్, ప్రొఫెషనల్ కోర్స్, హౌ కెన్ యూ ఈక్వేట్ ఇట్ విత్ ఎ మాస్టర్స్ కోర్స్? ఎప్పుడు లేవ తీసుకుని గందరగోళం అన్నమాట. కానీ వాటి ఉపయోగం వల్ల అది గొప్ప అనుకుంటున్నారు మీరు. ఎందుకంటే ఇంటర్మీడియట్ చదివిన వాడికి అది అర్థం అవుతుంది.
డాక్టర్లు తీసి చెప్పబాకండి, వాళ్ళు ఉండదు చెప్పరు. ఇలా చిచ్చారు మా మాస్టర్, మీరు ఆఫ్టర్ ఆల్ బిఏ కాదుట, ఏ కూడా కాదు, ప్రొఫెషనల్ కోర్స్ అది, నాటిని బిఏ డిగ్రీ, కానీ అందరికి ఉపయోగపడే కోర్స్ కనుక వాల్యూ. లెవెల్ ఆఫ్ డిగ్రీలో అప్పటి నుంచి ఎంబీబీఎస్ వాళ్ళని బిఏ వాళ్ళతో కూర్చోబెడుతున్నారు ఇప్పటికి కూడా, బికాస్ ఆఫ్ ఎవరికి తెలియదు అది. అది ఆ ప్రొఫెషనల్ కోర్స్ లో ఎందుకు ఇది చెప్తున్నా అంటే వాళ్ళని తిట్టపరుస్తానని చెప్తాను. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకే అర్థం అవుతే అదేం పెద్ద కోర్సు కాదనే కాదు. ఏంటి అయిందా వెతకటం మర్చిపో నేను. నేను నో అని ఉందా లేదా టైమ్ టైమా డేటా టైం వదిలే టైమ్ ఈజ్ నో అని మనం చెప్తున్నాగా. డేట్ వేరు టైం వేరు. ఇప్పుడు అతను రీఅపేర్ అవడానికి సరైన కాలం వచ్చింది అది వేరు. డేట్ ఎవడు చెప్పటలే, డేట్ ఎవడు చెప్ప, టైమ్ డేట్కి తేడా అర్థమైందా? ఎండాకాలం వచ్చింది కానీ ఇవాళ ఎండగా ఉంటుందా ఉండదా, తేడా అర్థమైందమ్మా మాధురి? నోబడీ నోస్ ఎగ్జాక్ట్లీ వెన్ హీ విల్ అపియర్. తెలిసి కొంతమందికి ఉండి ఉండవచ్చు, హైలీ డెవలప్డ్ సోల్స్ వాళ్ళు చెప్పారు. క్లియర్? ఎట్ సచ్ ఎన్ అవర్ వెన్ వీ థింక్ నాట్ ఈవెన్ నౌ. ఎవరు చెప్తున్నా అదే చెప్తాను. మీ డౌట్ ఏంటి? అంటే రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ నేను చాలా జాగ్రత్తగా చదివితే ఓ విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. అదేంటి అంటే బుద్ధుడు బుద్ధత్వం పొందాడు. బుద్ధత్వం పొందాడు అంటే హీ వాజ్ ఇనిషియేటెడ్ టు ఏ పర్టికులర్ లెవెల్. దాన్ని మనం సాధారణంగా ఏంటంటాం అంటే ఇనిషియేషన్ అంటాం. దీక్ష తీసుకున్నాక నెక్స్ట్ దీక్ష కోసం హీ వెయిటెడ్ ఫర్ ది అపియరెన్స్ ఆఫ్ ఫిజికల్ క్రైస్ట్. అంతవరకు రెండో దీక్షకు వెళ్ళలేదు ఆయన. దాని తర్వాత దీక్ష, అప్పుడు క్రైస్ట్ బుద్ధుడు ఇద్దరూ కలిసి తర్వాత దీక్ష కలిసి తీసుకున్నారు. కలిసి తీసుకున్నారంతే. అంతవరకు నేను చెప్పాను, తర్వాత పుస్తకంలో రాశాను నేను, తెలుగు వెర్షన్లో ఉంది. రామకృష్ణకి పిహెచ్డి రామకృష్ణకి ఏం సంబంధం? ఎలా అర్థమైంది? రామకృష్ణ ఇది రామకృష్ణ మీద పిహెచ్డి అర్థం. కానీ పిహెచ్డి రామకృష్ణ అంటే అర్థం ఏంటంటే పిహెచ్డి తీసుకున్న రామకృష్ణ. అంతేత జీసస్ మీద క్రైస్ట్ ఆవహించాడు. అంటే మీరు ఏదో చదివారు కానీ చదవక ముందు ఉన్న నువ్వు నువ్వే, చదివాక కూడా నువ్వు నువ్వే, కానీ చదివిన తర్వాత నీ మీద జ్ఞానం ఆవహించాడు. అంతేత జీసస్ మీద క్రైస్ట్ ఆవహించాడు. ఏమై క్లియర్? అంతేగా అవతార ఆఫ్ సింథసిస్. అలా చూడొచ్చు, ఆ యాంగిలే ఉంటుంది. జీసస్ ఇస్ ఏ నేమ్, ఆ భౌతిక శరీరానికి ఉన్న పేరు. అదే దీక్షలు తీసుకోలేదు, అది తీసుకోలేదు కూడా. దీక్షలు అన్నది శరీరానికి కాదు, మణిపూర చక్రాలు అవి శరీరానికి సంబంధించిన కాదు, అంతేనా కదా. ఇంకా డోంట్ ఇన్వాల్వ్ జీసస్, జీసస్ కి సంబంధించింది కాదు ఇది, క్రైస్ట్ కి సంబంధించింది. అలాగే బుద్ధుడు పేరేంటి, సిద్ధార్థకి సంబంధించింది కాదు బుద్ధత్వం, అంటే సారీ సిద్ధార్థ భౌతిక శరీరానికి సంబంధించింది కాదు, సిద్ధార్థ యొక్క కాన్షియస్నెస్ కి సంబంధించింది, లక్ష జీవాత్మకు సంబంధించింది. ఓకే, కానీ ఇక్కడ మీరు కాస్త చాలా జాగ్రత్తగా ఆ పుస్తకాన్ని చదవండి, రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ లో మీరు మూడు విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా సీరియస్ గా మీరు చదువుతున్నప్పుడు మూడు హెడ్డింగ్స్ పెట్టుకోండి నోట్స్ లో. ఒకటి దీక్ష విజ్ఞానము, ఇదంతా రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ కానీ సోల్ ఇంజెక్షన్ మెకానిజం కానీ మిగతా జాలకులు ఏ పుస్తకాలు చదువుతున్నా కూడా దీక్ష గురించి ఏదైనా రాస్తే దాన్ని రాసిస్తాను, రిఫరెన్స్ రాసుకోండి, ఎక్కడి నుంచి రాసుకున్నారు మీరు, నేను చెప్పిన పుస్తకాల్లో అది రాసుకోండి, అర్థమైనా. దీక్ష విజ్ఞానం. రెండవది గ్లాండ్స్ చక్రాలు, నెక్స్ట్ హెడింగ్ గ్లాండ్స్ అండ్ చక్రాలు. మూడో హెడ్డింగ్ ప్రాఫెసీ, రాబోయేటటువంటి రోజుల్లో ఏం జరగబోతోంది అంటే మీరు ప్రాఫెసీ భవిష్యవాణి. ఈ మూడు హెడ్డింగ్స్ లో మీరు జ్వాలాకుల బుక్స్ చదివితే ఆ నాలెడ్జ్ అంతా మీరు ఒక చోట చేస్తే అద్భుతమైనటువంటి జ్ఞానం మీకు లభిస్తుంది. ఒకటి దీక్షా విజ్ఞానం గురించి జ్ఞానం లభిస్తుంది, రెండవది గ్లాండ్స్ అండ్ చక్రాస్ గురించి లాభిస్తుంది, జరగబోయేది ఏంటో కూడా మీకు తెలుస్తుంది. ఏ పుస్తకాలు చదివినా, ఈ రెండు పుస్తకాలు కాదు, జాలాకుల మొత్తం పుస్తకాలలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని ఈ మూడు రకాలుగా మీరు వర్గీకరణ చేసుకోవచ్చు. ఒకటి ఏం చెప్పాడు అంటే దీక్షా విజ్ఞానం గురించి చెప్పాడు, రెండవది ఏం చెప్పాడు గ్లాండ్స్ అండ్ చక్రాస్. మీరు కావాలంటే అండ్ కుండల్ని అని పెట్టుకోవచ్చు, ఎందుకంటే గ్లాండ్స్ అండ్ చక్రాస్ గురించి చెప్తే కుండల్ని గురించి చెప్పినట్టే అది, సేమ్ హెడ్డింగ్ గ్లాండ్స్ చక్రాస్. మూడవది ప్రాసెస్, ఈ మూడు యాంగిల్లో మీరు చదవండి. రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ లో ఈ మూడు దొరుకుతాయి. దీక్షా విజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే బుద్ధుడు తను బుద్ధత్వములో దీక్ష పొందిన తర్వాత నెక్స్ట్ దీక్ష కొరకు క్రైస్ట్ కొరకు ఆగి ఉన్నాడు. ఈ వెయిటెడ్ సరి, ఇట్ వాజ్ నాట్ నెసరీ. వెయిటింగ్ అంటేనే అర్థం ఏంటి, తను రీచ్ అయిపోయాడు. నువ్వు వెయిట్ ఎప్పుడు చేస్తావు అడుకోసైనా, బస్ స్టాండ్కి రా ఇద్దరం కలిసి వెళ్దాం అంటే నువ్వు వెయిట్ చేస్తున్నావు అంటే అర్థం ఏంటి, అంతేత బుద్ధుడు రీచ్ అయిపోయాడు అదేదో, కానీ ఈ వెయిట్ ఎక్ సర్ప్రైజ్ ఇందులో ఉంది ఆన్సర్. ఇద్దరు కలిసి తీసుకున్నటువంటి ఆ దీక్ష ఏమిటి, ఈ క్వశ్చన్స్ మీకు ఆన్సర్ అందులో ఉంది. రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అది చదువుకోండి మీరు. ప్రాఫెసీ కూడా ఉంది, దెన్ విల్ హీ రీఅపియర్. ఆ కండిషన్స్ కనుక మీరు ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తే మీకు క్రైస్ట్ రీఅపియర్ అయిపోతాడు, మీకు మిగతా వాళ్ళ కనిపించదు. యూ కెన్ బి ఏబుల్ టు సీ అంచేత ఆ క్రైస్ట్ రీఅపియరెన్స్ కావాల్సినటువంటి కండిషన్స్ ఏంటి అవి కూడా ఆ పుస్తకాల్లో ఉన్నాయి. ఇది ఆ పుస్తకంలో మామూలుగా ఉన్నాయి. నేను ఊరుకోకుండా ఏం చేశాను, దానికి గురుగీత ఉపనిషత్తులు రమణ మహర్షి కొటేషన్స్ లింక్ పెట్టాను, అవి మీకు క్లారిఫికేషన్ కి ఉపయోగపడతాయి. అవి ఎక్కడ ఎక్కడ ఇవ్వబడ్డాయో దాని ముందు పేజీల్లో కానీ వెనకాతల పేజీల్లో కానీ ఆ కొటేషన్ మీకు గ్యారంటీగా ఉపయోగపడుతుంది, క్లారిఫై చేసుకోవాలని. అది చాలా కష్టపడి పెట్టాను దాన్ని, దాన్ని కట్టబెట్టడానికి, దాన్ని టైప్ చేయడానికి, దాన్ని ఫలానా పేజీలోనే ఎరిగించడానికి భలే కష్టపడ్డారు వాళ్ళు, చాలా కష్టపడ్డారు పిల్లలు, ముఖ్యంగా లక్ష్మి. అంటే మిగతా వాళ్ళు ఎవరు కష్టపడలేదని నేనేమంటుంది, మీ మాట్లాడడం లక్ష్య పేరే చెప్పాను, మిగతా వాళ్ళు ఎవరు కష్టపడలేట, మీ ఎండోక్రైన్ సిస్టమ్ దెబ్బతింటుంది, జాగ్రత్త. సరేనా, నేను తింటికి వస్తే మీకు వర్క్ సఫిషియెంట్ గానే ఉంది, గాబరా పడకండి, మీ వర్క్ మిగతా వాళ్ళందరికంటే కూడా మోస్ట్ సైంటిఫిక్. ఇక్కడ థియరీలు ఎక్స్ప్లెనేషన్స్ ఏవి లేవు, చదవండి, కలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ స్టెప్. ఈ లోపల మరి అన్ని కరెక్ట్ గా ఉంటే మూడో పుస్తకం కూడా వచ్చేయచ్చు మీకు. మూడో పుస్తకం అండి, కానీ మూడో పుస్తకం ఒకే వాల్యూమ్ లో వచ్చేటట్టు లేదు, అన్విల్డీ అయిపోతుంది, మోర్ దాన్ 600 పేజెస్ దాటేటట్టు ఉంది అది. విథౌట్ మై కమెంట్స్, నా కమెంట్స్ కూడా పెడితే మళ్ళా ఏమైపోతుందో అది, అదంతా పాపం వీళ్ళందరూ అవసరపడుతున్నారు కదా. అది దే షుడ్ నో మోర్, ఏమైనా ఐడియా ఉందా ఏం చేయబోతున్నారు, నాకు ఐడియా లేదు, మీరు చూసుకుంటామండి, నేనేం ఆపటం లేదు. కేవలం ఈ టైప్ ఆఫ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాక అది రిలీజ్ అవ్వాలని నా కోరిక, క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా మీరు ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, అండ్ అబౌట్ ద ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ మీరు కొంచెం ఆలోచించండి. ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే పుస్తకాలు మనం ప్రింట్ చేసి మూలపడిస్తున్నాం, అది కాకుండా ఏం చేయాలి అన్నది ఆలోచించండి. బాగుంది, అలాంటి కాలంలో ఉన్నాం మనం, అలాంటి కాలంలో ఉన్నాం కనుక మనం ఇంత కష్టపడాలి. ఎలా కష్టపడదాం, ఏం చేద్దాం, ఇది ఎవరికి చెప్తున్నాను నేను? లేదమ్మా, పాపాన్ని సంతాలు పడతాను, హీజ్ ఎవర్ మ్యాన్, అందులో నాకు డౌట్ లేదు. చేశారా అంటే నేను ఎందుకంటానంటే మంచి మనుషులు కష్టపడే వాళ్ళని మనం కష్టపెట్టుకుంటూ పోతున్నాం తప్ప రిజల్ట్స్ వస్తుందా లేదా అనే అనుమానం ఒకటి నాకు వస్తుంది. ఇంక ఇప్పుడు నేను అని ఎందుకు అనుకుంటున్నాను అంటే ఏదో మనం అందరం కలిసాం కదా, మరి కష్టపడుతున్నాం, ఏదో రిజల్ట్ వస్తుందని. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, అంతేనా మీరు ఏదైనా చెప్పాలా సార్? కొంచెం ఆలోచించుకోండి. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ప్రింటింగ్, కానీ ఐఎమ్ అగెనిస్ట్ మిస్యూజ్ ఆఫ్ మనీ. కొంచెం ఆలోచించుకోండి, మిస్యూజ్ అవుతే అవుతుంది, ఎంత వేస్ట్ అవటం లేదు, అందులో ఏదో వేస్ట్, కానీ కొంచెం ప్లాన్ చేసుకోండి. ఉన్నాయమ్మా, అది రీసైకిల్ అవ్వాలి, అది నా కోరిక. మళ్ళా మన పుస్తకాల కోసం మన డబ్బు పెట్టుకోకూడదు, ఈ పుస్తకాలు ప్రింట్ చేసి వచ్చిన డబ్బుతో మళ్ళీ అదే రీసైకిల్ అవుతే చాలు, అంతకంటే మనం కష్టపడచ్చు. అదే అవుతుందా? ఓకే అమ్మ, చూసుకోండి, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ దట్, అంటే అది యూ కెన్ గో అహెడ్ విత్ దట్. నాతో మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా, నాతో వచ్చి నాతో మాట్లాడుతూ, కానీ ఆ విషయంలో ఇంకా మీకు వదిలేస్తున్నాను, మీకు రాజలక్ష్మి గారికి. ఇంకా మీరు ఎవరినైనా కలుపుకుని ఇప్పుడు ఎలాగో యోగ్ గారు ఇన్వాల్వ్ అవుతున్నారు కదా, ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అవుదలుచుకుంటే కన్స్ట్రక్టివ్ గా ఇన్వాల్వ్ చేసుకోండి. ఓకే, అందుకే లలితా సహస్రనామంలో దర్శనం నా శక్తి తెలుగు అన్నంతో ఇష్టపడేది సాయసాన్న ఉందిగా, మరి ఉందిగా అక్కడ డైరెక్ట్ గానే వాళ్ళు చెప్తున్నారు ఏం తింటే ఆ గ్రాండ్ ఎఫెక్ట్, కానీ గ్లాండ్ ఎఫెక్ట్ అవుతానికి భోజనంలా తినకూడదు అన్నది మీకు అర్థం అవ్వాలి. అంతేగా, భోజనంలా తింటే ఫుడ్ అవుతుంది, మంద అవదు. అంతే గ్లాండ్ ని ఎఫెక్ట్ చేయటానికి ఎంత తినాలి, అది కాస్త మీరు రిఫర్ చేస్తే ఆ బుక్స్ దొరుకుతాయి. నేను ట్రై చేశా, కానీ ఈ యాంగిల్లో ఎక్కువ ట్రై చేయలేదు, వదిలేశాను. ఏం తక్కువ తింటే చాలే అనుకున్నా, కానీ తక్కువ కాదు. ఇంత డీటెయిల్డ్ గా చెప్పినటువంటి ఋషులు కొలత కూడా ఇచ్చింటారు, ఇంతే తినండి అని ఉంటే చూడండి అమ్మా, ఇంతే చూడండి, ఏం పర్వాలేదు, మీరు అందరూ డిస్కస్ చేసుకోతేనమ్మా, నాకే అభ్యర్థి అంతేనా, ఇంకేత ఆదర్శ